అపూర్వమైన సమన్వయం ఏమిటి, మనం స్వామివారిని చేరుకోవడానికి లక్ష్మీదేవి ముందు ఉపాయంలా ఉంటుంది, తర్వాత ఉపేయంగా మారిపోతుంది. శ్రీశశ్రియ ఘటికయాత్మదుపాయ భావే ప్రాప్యే త్వయి స్వయముపేయతయా స్ఫురంత్య నిత్యాశ్రితాయ నిరవద్య గుణాయ తుభ్యం శ్యాం కింకరో వృషగిరీశన జాతు మహ్యం. శ్రీశ ఓ పరమేశ్వర వెంకటేశ్వర స్వామి, శ్రియా ఘటికయా త్వదుపాయ భావి, నిన్ను పొందడానికి ఒక సంధాన సాధనంగా సంధాయకురాలుగా అమ్మవారు ముందు మాకు దారి చూపిస్తోంది. ఎందుకంటే ఆవిడ నీ పాదాలు ఆశ్రయించింది. మరి వైకుంఠంలో అలాగే ఉంటుంది కదా, ఆ పాదాల దగ్గర ఆవిడ ఉంటుంది. నేను ఆశ్రయించినట్టే మీరు ఆశ్రయించండిరా అనేదో క్లాస్మేట్తో చెప్పినట్టు చెబుతోంది ఆవిడ, ఒక సహాధ్యాయతో చెప్పినట్టు. అమ్మా మీరేమిటో అక్కడ ఉన్నారు, స్వామివారిని మేము చేరుకోవాలమ్మా, సాక్షాత్కారం కావాలమ్మా, నేను పాదాలు ఆశ్రయించానుగా, మీరు కూడా ఆశ్రయించడమ్మా, నాకంటే గొప్పవాళ్ళ, నేను భార్యను, నేనే ఆశ్రయించాను మీకే అంది. మనం అప్పుడు ఆవిడ ఏమైంది, ఉపాధి భావం అయింది, భగవంతుడిని సాక్షాత్కరింప చేసుకోవడానికి ఆవిడ ఒక సాధనమైంది. ఆవిడ చూపిస్తోంది మార్గం మనకి, పాదాలు ఆశ్రయించండి. అదే శ్రీశశ్రియ ఘటికయ, ఘటింపజేసేది ఘటిక, తృతీయ విభక్తి ఏకవచనం. తదుపాయ భావి, నిన్ను పొందడానికి ఆవిడ ఒక ఉపాయం సూచిస్తోంది మాకు సంధానానికి. ప్రాప్యేత్వయి స్వయం ఉపేయతయా స్ఫురంత్య, తీరా నిన్ను పొందిన తర్వాత ఆవిడ కూడా అక్కడే కనపడుతోంది మాకు. ఎందుకంటే పాదాల దగ్గర లక్ష్మీదేవి ఉన్నట్టుగా వైకుంఠంలో చూస్తాం, వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉన్నట్టుగా వెంకటేశ్వర స్వామి దగ్గర చూస్తున్నాం. వెంకటేశ్వర స్వామి అవతారంలో పాదాల దగ్గర లక్ష్మీదేవి ఉండదు, పద్మావతి దేవి విడిగా ఉంటుంది. కొన్ని వైకుంఠంలో కూడా చూద్దామన్నా వైకుంఠంలో పాదాల దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది, అలాగనే వక్షస్థలంలో లేదు ఆవిడ. లేకపోవడం ఏంటి, బోల్డ్ మంది కవులు వర్ణించారు, మహామహర్షులు వర్ణించారు. శ్రీవక్షోజకురంగనాభ మెదపై జన్నొంద విశ్వంభరాదేవిందత్ కమలా సమీపమన ప్రీతిని నిలిపినాడోయనంగా వందారు సనందనాది నిజ భక్త శ్రేణికిందోచు రాజీవాక్షుండు కృతార్థుజేయుత అని పెద్దనగారు పద్యమే రాశాడు. ఇంకా వ్యాసాదులు చాలామంది చెప్పారు. వక్షస్థలంలో ఉంటుంది ఆవిడ. మరి వైకుంఠంలో కూడా పాదాల దగ్గర ఉంటూ మళ్ళీ వక్షస్థలంలో ఉంటుందండి. వక్షస్థలంలో ఉందంటే శరీరంలో ఒక భాగం, పాదాల దగ్గర ఉందంటే విడిగా భాగం. అంటే పాదం దగ్గర ఉండడం ద్వైతం, వక్షస్థలంలో ఉండడం అద్వైతం. మొత్తం సుప్రభాతం సహా భాగవతం సహా సమస్త విష్ణుస్పరమైన గ్రంథాలు బోధిస్తున్నది అద్వైతం. వైష్ణవానికి అద్వైతం వ్యతిరేకం అంటే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. వారు అద్వైతులండి, మేము వైష్ణవులం అండి అని కొంతమంది అంటారు. ఆ అద్వైత పీఠాధిపతులు చెబితే మేము ఎలా పాటిస్తాం? అద్వైత పీఠం అంటేనే వైష్ణవం, వైష్ణవానికి అద్వైతానికి భేదం లేదు. మళ్ళీ మనం ఒక చతుర్భుజాలు అని ఒక రూపాన్ని పట్టుకుని తాపత్రయపడుతున్నామంటే మనకు అద్వైతం కాదు, విష్ణువు కాదు, ఏది అర్థం కాలేదని లెక్క. విశ్వం విష్ణువు అని మొట్టమొదటి విష్ణు సహస్రనామాల్లో ఉంటే చతుర్భుజాలు ఉంటేనే విష్ణువు, నిలువుబొట్టు ఉంటేనే విష్ణువు, పొడుగ్గా పడుకుంటేనే విష్ణువు అంటే భయంకరమైన అజ్ఞానంలో ఉన్నామన్నమాట. ఇంకా మనం వైష్ణవులము కాదు, భక్తులము కానే కాదు. ముందు రూపభ్రాంతిని వదిలిపెట్టాలి, అప్పుడు అర్థమవుతుంది. రూపాన్ని పట్టుకుని తాపత్రయపడుతున్నంతకాలం వైష్ణవం కాదు, శైవం కాదు, అద్వైతం కాదు, అసలు మతమే అర్థం కాదు, భగవంతుడే అర్థం కాదు. అంటే దానికి ఇదే ఉదాహరణ. నిన్ను నీ కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు లక్ష్మీదేవి ఉపాయ భావంలో ఉంది. ప్రాప్యేత్వయి చీరా మేము పొందిన తర్వాత నీ సాక్షాత్కారం పొందాక చూస్తే ఆవిడ నీలోనే కనపడుతోంది. త్వయి ఉపేయతయా స్ఫురంత్యా స్వయం, స్వయంగానే ఆవిడ ఉపేయమైపోయింది. ఇదేం విచిత్రం. దీనికి మనం బాగా అర్థం కావాలంటే రామాయణ కల్పవృక్షంలోకి వెళ్ళాలి. విశ్వనాథ్ వారు ఈ భావనని మరి ఆయన ఆ మనసులో తోచి అలా రాశారో లేకపోతే యథాలాపంగా రాస్తే మరి నాకు తోచిందో ఆయన దయవల్ల కానీ అద్భుతమైన భావన ఉంటుంది. హనుమంతుడు సుందరకాండలో సాధకుడు, సీతాదేవి సాధనా మార్గం, రాముడు సాధ్యం, సాధించవలసిన లక్ష్యం రాముడు, హనుమంతుడు సాధకుడు, సీతాదేవి ద్వారానే సాధించాలి. అందుకే సీతాదేవిని అన్వేషించడం అంటే సాధనా మార్గాన్ని అన్వేషించుకుంటూ వెళ్ళడం. సీతాదేవి ఎలా కనపడింది రాముడికి హనుమంతుడికి చూడగానే, ఆకృతి రామచంద్ర విరహాకృతి కన్బమ్మ తీరు స్వామి చాపాకృతి కన్నులన్ ప్రభు కృపాకృతి కైశిక మందు రామదేహాకృతి సర్వదేహమునయందున రాఘవ వంశమౌళి ధర్మాకృతి కురుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞమూర్తియై ఆకృతి రామచంద్ర విరహాకృతి. ఆవిడ ఆకారం ఎలా ఉందంటే రామచంద్రుని వల్ల విరహం పొందినటువంటి మనిషి ఎవరైనా ఎలా ఉంటారో ఆ ఆకారం అలా ఉంది. అన్ని రామచంద్రుడు. ఆవిడ కనుబొమ్మలు ఎలా ఉన్నాయంటే విల్లులా ఉంటాయి కనుబొమ్మలు అంటారు. లేదు, రామచంద్రుని విల్లులా ఉన్నాయట. ఆవిడ కేశపాశ్యం ఎలా ఉంది అంటే రామచంద్రుడు దేహంలా ఉందిట. ఆవిడ కళ్ళు ఎలా ఉన్నాయంటే రామచంద్రుని యొక్క దయలా ఉన్నాయట. ఆవిడ దేహంలో దేహం ఎలా ఉంది అంటే రామచంద్రుని యొక్క ధర్మమూర్తిలా ఉందట. ఆవిడ మొత్తం కూర్చున్న విధానం ఎలా ఉందంటే రాముడు ప్రతిజ్ఞ చేసినట్టుగా ఉందట. అవయవాలన్నీ రాముడిలాగే, రాముడు ఆయుధాలలాగే, రాముడు ఆభరణాలలాగే, రాముడు అవయవాలలాగే సీతాదేవి ఉండడం ఏంటండి అంటే ప్రకృతి ద్వారా పరమాత్మను చేరుకోవాలి మనం. ప్రకృతిని మొత్తం పరమాత్మమయంగా చూడగలిగితే అదే సాక్షాత్కారం. అందుకే హనుమంతుడికి రామచంద్రుడు సాక్షాత్కరించినట్టే అక్కడ సీతాదేవి రూపంలో. ప్రకృతి మనకు కనపడుతోంది, పరమాత్మ కనపడ్డాల అంటే ప్రకృతి ద్వారానే పరమాత్మను దర్శించాలి. జీవితంలోనే భగవంతుడిని చూడగలగాలి, జీవుల్లోనే దేవుణ్ణి చూడాలి. దేవుడు ప్రత్యేకంగా ఉన్నాడు ఎక్కడ? జీవుల్లోనే దేవుణ్ణి చూడగలగాలి. అసలు జీవుడు అబద్ధమనే విషయం అర్థం. అందుకే జీవుడిని దేని అనుకుంటున్నావు, నేను నేను అనుకుంటున్నావు, అది నిజంగా ఉందో లేదో పరిశీలిస్తే అది లేదని తెలిసిపోతుంది. అప్పుడు దేవుణ్ణే చూస్తాం ఏకంగా, ఉన్నదే దేవుడు, జీవుడు ఆభాస. అంచేతనే నిన్ను చేరుకునే వరకు లక్ష్మీదేవి వేరుగా కనపడుతుందయ్యా ఉపాయ భావంలాగా, నిన్ను చేరుకున్నాక ఉపేయ భావం ఆవిడ నీలోనే కనపడుతుందయ్యా. శ్రీశశ్రియా ఘటికయా త్వదుపాయ భావే ప్రాప్యే త్వయి స్వయం ఉపేయతయా స్ఫురంత్య నిత్యాశ్రితాయ నిరవధ్య గుణాయ తుభ్యం. ఈ స్థితిని, ఈ అనుభవాన్ని మనం పొందాలి అంటే నిత్యాశ్రితాయ, నిత్యము ఆయన్ని ఆశ్రయించాలి. నిరవధ్య గుణాయ, స్వచ్ఛమైనటువంటి గుణాలతో మన ప్రవర్తనను రూపొందించుకోవాలి. అప్పుడు తప్ప సాధ్యం కాదు. కేవలం పూజల వల్ల, భక్తి వల్ల, హంగుల వల్ల, ఆర్భాటాల వల్ల, 100 సార్లు తిరుపతి యాత్రల వల్ల సాధ్యమయ్యేది కాదు. ఇది నిరవధ్యమైన గుణాలు, స్వచ్ఛమైన గుణాలు కలిగి ఉండవలసిందే, మచ్చలేని జీవితాన్ని గడపాల్సిందే. అంచేత నిరవధ్య గుణాయతుభ్యం శ్యాం కింకరో, అంచేత నీకు మాత్రమే నేను సేవకుణ్ణి అని చివరికి ఏమంటున్నారంటే ఆయన, వృషగిరీశ ఓ వృషశైలాధిపతి మహ్యం నజాతు సేవక, నాకు నేను సేవకుండు కాదు, నాకు నేను సేవకుండు కాదు, నీకు సేవకుండు అంటే అర్థమండి. ఇక నా గురించి నేను ఆలోచించను, నా శరీరం, నా బంధువులు, నా మిత్రులు, నా కుటుంబం, నా కనవసరం ఇదంతా నేను నాది రెండు వదిలేసి నీలో నేను కలిసిపోవడానికి సిద్ధపడుతూ ఉన్నా. ఇది అద్వైత భావం. వెంకటేశ్వర సుప్రభాతం మొత్తం అద్వైత తాత్పర్యం. సెలవు.